ఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఆయాతు వరదాదేవి అక్షరే బ్రహ్మవాదిని గాయత్రీ ఛందసా మాత బ్రహ్మయోనే నమస్తుతే. ఓం భోభవస్వః తత్సవితువరేణ్యం భగవో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. భూర్భువస్వః తత్సవితువరేణ్యం భగవో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితువరేణ్యం భగవో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
భగవద్గీత జ్ఞానయోగంలో 4వ అధ్యాయంలో 26వ శ్లోకము. శ్రోత్రాదీన్ ఇంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయాన్యన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. అవగాహన ఉన్నటువంటి సాధకుడు శబ్దాలను మిగతా తత్వాల యొక్క విషయాలను సంయమము అనేటటువంటి అగ్నిలో ఆహుతి చేస్తాడు. సంయమనము ఈ పదము కూడా శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నప్పుడు భారతదేశంలో ప్రతివాడికి ఈ శబ్దం యొక్క అర్థం చాలా స్పష్టంగా తెలుసు. కానీ ఈనాడు ఈ పదానికి అర్థం ఏమైపోయింది అంటే కంట్రోల్ అని. సంయమనము అంటే కంట్రోల్ చేసుకోవటం అని. సంయమనము అనేటటువంటిది యోగ భాషలో కంట్రోల్ అని కాదు అర్థం. అక్కడ ధారణ, ధ్యాన, సమాధి అనేటటువంటి మూడు స్థితులు ఎప్పుడైతే ఒకే చోట కలుస్తాయో దాన్ని సంయమనము అంటాం. అదొక టెక్నికల్ వర్డ్. అంచేత ఆ టెక్నికల్ వర్డ్ని మనం పూర్తిగా అర్థం చేసుకోనంత వరకు ఈ సాధనా విధానాన్ని మనం అర్థం చేసుకోలేము. అంచేత కొంచెం దాని గురించి అవగాహన పెంచుకున్నాక ఈ శ్లోకంలో ఉన్నటువంటి సాధన ఎలా చేసుకోవాలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పతంజలి అనేటటువంటి ఋషి యోగ సూత్రాలు రాశాడు. వాటిని అష్టాంగ యోగ విధానము అంటాం. ఈ అష్టాంగ యోగ విధానంలో 8 స్టెప్స్ ఉన్నాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ఈ 5 ఒక స్థితి, బాహ్య స్థితి, అంతరంగ స్థితికి సంబంధించినటువంటి మిగతావి 3 ధారణ, ధ్యాన, సమాధి. ఈ యోగ విద్యను నేర్చుకుంటున్నప్పుడు, ఈ పదాలు వింటున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే ఇదేదో చాలా కష్టమైనది అని. కానీ యోగ విద్యలో మీరు నిత్య జీవితంలో నిరంతరము అనుభూతి చెందుతున్నటువంటి విషయాలకే ఒక స్పష్టమైనటువంటి నిర్వచనం ఇచ్చి పేరు పెడతాం. ఇవి 3 కూడా మీకు తెలుసున్నవే, ధారణ, ధ్యాన, సమాధి. ఇది మానసిక స్థితికి సంబంధించినటువంటి యోగ విద్య సాధనా పద్ధతులు. ఈ సాధనా పద్ధతులు అర్థం చేసుకోవటానికి ముందు మిగతా ఐదింటి గురించి కూడా మనం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సందర్భం వచ్చింది కనుక తర్వాత కూడా దాని అవసరం వస్తుంది కనుక ప్రతి యోగ విద్య ఈ ఎనిమిది అంగాల మీదే ఆధారపడి ఉంటుంది. భగవద్గీతలోని 18 అధ్యాయాలు కూడా యోగ విద్యే. అంటే అర్థం ఏంటన్నమాట, భగవద్గీతలోని 18 అధ్యాయాలు కూడా ఈ అష్టాంగ యోగ విద్య మీద ఆధారపడి ఉండాలి. ఈ అష్టాంగాలను మీరు చాలా ఫ్లూయెంట్ గా తరచుగా మాటలలో దొల్లించుకుంటూ ఉండాలి మీరు. అప్పుడు కానీ ఈ పదాలకి మనం సాధనా విధానంలో తెలుసుకునేటటువంటి అర్థాన్ని అవగాహన చేసుకోలేం. అన్నిటికంటే ముఖ్యంగా యోగ విద్య యొక్క సాధకుడు ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా వ్యక్తులతో తనకి ఉన్నటువంటి తేడాన్ని గమనించుకోవాలి. ఏంటా ముఖ్యమైనటువంటి తేడాన్ని నిరంతరం చెప్తూ ఉంటాను కదా, యోగ విద్యా సాధకుడు ఎల్లప్పుడూ శీర్షాసనంలోనే ఉంటాడు. అంటే వాడు శీర్షాసనం వేయడు, తలకిందురుగా ఉండడు, వాడు దృష్టి తలకిందురుగా ఉంటుంది. అది లేనివాడు యోగ విద్యకి అనర్హుడు. అందువల్లే ఈనాడు గురువుల యొక్క అనుగ్రహం పేరుతో ఆధ్యాత్మికత పేరుతో వచ్చేటటువంటి పుస్తకాలన్నీ కూడా యోగ విద్య యొక్క స్థాయిని బట్టి చూసుకుంటే చిత్తు కాగితాల కంటే ఎక్కువ ఉపయోగం ఉండదు వాటికి. ఇది మీరు నచ్చినా నచ్చకపోయినా మీరు మీ మనస్సుల్లో దీన్ని చాలా స్పష్టంగా దృఢతరము చేసుకోకపోతే యోగములో ముందుకు వెళ్ళలేరు. అందుకోసం ఇంత నిరంతరం చెప్పేది, నేను సాధన మొదలెట్టాను, నాకు రోగం పోయింది, నేను గాయత్రి చేస్తున్నాను, నా కూతురు పెళ్ళయింది, నేను ఇన్ని యజ్ఞాలు చేశాను, మా అప్పులు తీరిపోయాయి, దీని కొరకు అవుతే యోగ విద్య మీకు అనవసరం. మనం యోగ విద్య దీనికోసం చేయటంలే, అది మీరు చాలా స్పష్టంగా గుర్తుంచుకోండి. యోగ విద్య అనేది అసలు మనం ఇందుకు జన్మ ఎత్తాము, ఈ జన్మ పరంపరలకు కారణం ఏమిటి, ఈ జన్మ పరంపరలలో మనం ఇలాగ పుట్టుతో చస్తూ ఉండటమేనా, లేకపోతే దీనికి ఒక విశేషమైనటువంటి లక్ష్యం ఏదైనా ఉన్నదా, ఈ ప్రశ్నలకు జవాబు యోగ విద్యలో వెతుక్కోవాలి మనం. బయట మీరు సాధించుకునేటటువంటి రెండు మాత్రలు వేసుకునే తగ్గిపోయే రోగానికి యోగ విద్య మీరు సాధన చేయక్కర్లే. అది యోగ విద్య సాధనకి కూడా మార్గం కాదు. మీరు తప్పుడు త్రోవలో వెళ్ళిపోతున్నారు. సాధన చేయటం వల్ల మీకు భౌతిక సుఖాలు లభించాయి, లేకపోతే భౌతిక సుఖాల కోసమే మేము సాధనలు చేస్తున్నాము అంటే ఆ యోగ విద్య ఎందుకు పనికిరాదు. నిరంతరము నేను మీకు చెప్తూ ఉంటా, బుద్ధుడు తర్వాత ఇంకో బుద్ధుడు రాలే. రామకృష్ణ పరమహంస తర్వాత రామకృష్ణ మిషన్లో ఇంకో రామకృష్ణ పరమహంస ఆవిర్భవించలే. అరవిందో, అరవిందో మిషన్లో మళ్ళా ఇంకో అరవిందో మనకు కనిపించడు. ఉన్నారేమో, చాలా మంది ఏమంటారంటే యోగులు చాలా రహస్యంగా ఉంటారు, వాళ్ళు ఉన్నారేమో, సూర్యుడిని దాచగలమా, నేను కప్పేసుకుంటాను, నన్ను ఎవరు గుర్తించకూడదు అనుకున్నా కూడా సూర్యుడు తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాడు. కారణం ఈ విధమైనటువంటి అనుభూతి, ఈ విధమైనటువంటి మనకి వచ్చినటువంటి రాంగ్ ఐడియాస్, భౌతికమైనటువంటి అవసరాలు యోగ విద్య తీర్చదు, తీర్చలేదు, అసంభవము. భగవంతుడు తీర్చలేదు, గురువు తీర్చలేడు, ఎవడు తీర్చలేడు, ఇంచేత తీర్చలేదు. మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం ఎక్కడ ఉన్నామో, ఆ స్థితిలో ఉండటానికి ఒక అద్భుతమైనటువంటి శక్తి కారణం. దాన్ని మీరు భగవంతుడు అనండి, ప్రకృతి అనండి, ఏదైనా అనండి. మనం పుట్టాలి అనుకున్న చోట మనం పుట్టలేదు, మనం చావాలి అనుకునేటప్పుడు మనము చావలేము. మరి మధ్యలో మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయగలరని ఎలా అనుకుంటున్నారు అని మన అపోహ. అది మన ఇష్టం వచ్చినట్టు మనకి జరగటంలే. ప్రకృతి మనని ఎటు తోస్తోందో అటు వెళ్తున్నాం. మన ఇష్టం వచ్చినట్టు జీవించడానికి ముందు మనం ఎందుకు జీవిస్తున్నామో తెలియాలి. అది తెలియనప్పుడు ఇలాంటి గందరగోళాలు ఏర్పడతాయి. అనంతమైనటువంటి యోగ విద్యకు ఆధారమైనటువంటి భారతదేశంలో యోగ విద్య యొక్క అంకురాలే నాశనమైపోతున్నాయి. ఇప్పుడు ఆ నాశనం కాకుండా ఉండటానికి మనం ఈ క్లాసులు నిర్వర్తించుకుంటున్నాం. అది మీరు చాలా జాగ్రత్తగా మనసులో నాటుకోండి. సాధన, మనం సాధన ఎందుకు చేస్తున్నామంటే భౌతిక జగత్తులో ఉచ్చస్థితికి వెళ్ళటానికి కాదు, ప్రకృతి రహస్యాలను తెలుసుకుని. ప్రకృతి రహస్యాలలో మన జీవితంలో ప్రకృతి యొక్క నిర్దేశం ఏదైనా ఉన్నదా? ప్రకృతి మన ఒక విశేషమైనటువంటి లక్ష్యం కొరకు భూమి మీదకి పంపించింది. నా పరిస్థితి ఏంటి మాస్టారు, నేను అతి సాధారణ మానవుణ్ణి, నేనేం చేయగలను? చెప్పులు కుట్టే రైదాస్ అలా అనుకోలే, బట్టలల్లే కబీర్దాస్ అలా అనుకోలే, సక్కుబాయి అలా అనుకోలే. మాల పిచ్చావధూతం ఉంది కదా, ఆవిడ అలా అనుకోలే. వీళ్ళందరి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆ స్థాయికి వెళ్ళటానికి చేసేటటువంటి ప్రయత్నాలలో అష్టాంగ యోగ విద్య అవసరమవుతుంది, లేకపోతే అష్టాంగ యోగ విద్య అవసరం లేదు. అందుకని ఇదంతా చెప్పుకు రావాల్సి వచ్చింది. అష్టాంగ యోగ విద్యలో మొట్టమొదట మనం సాధన చేయవలసినటువంటివి రెండున్నాయి, యమ నియమ. ఈ యమ నియమాలలో నిష్ణాతత్వము సంపాదించకుండా, ఎక్స్పర్టైజ్ సంపాదించకుండా, ఆ విధమైనటువంటి జీవిత విధానాన్ని జీవించకుండా ఆధ్యాత్మిక జగత్తులో మనం ముందుకు వెళ్ళలేము. కానీ ఆ యమ నియమాలనే మనం సవ్యంగా ప్రాక్టీస్ చేసుకుంటే అద్భుతమైనటువంటి సిద్ధులు మనకి లభిస్తాయని పాతంజలి యోగ సూత్రం చెప్తోంది. యమము నియమము, యమము అంటే బాహ్య జగత్తులో సమాజంలో మనం ఎలా ప్రవర్తించాలి, నియమము అంటే వ్యక్తిగతంగా మనం ఎలా జీవించాలో. దానికి ఐదైదు సూత్రాలున్నాయి. ఆ ఐదు మీరు నిరంతరము గట్టి చేసుకుంటూ ఆ విధంగా జీవించడానికి మనము సాయశక్తిలో ప్రయత్నించాలి. అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, ఇవి యమములు. అహింస కనుక మీరు నిజంగా ప్రాక్టీస్ చేయగలిగితే, అంటే మనోవాక్కాయ కర్మల, మీరు ఆలోచనలలో కూడా ఎవరికీ బాధ కలిగించాలి అనేటటువంటి ప్రయత్నం చేయకపోతే, తత్ సన్నిధౌ వైరత్యాగ. పాతంజలి సిద్ధి గురించి చెప్తాడు, మీరు అహింస ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అనేదానికి ప్రూఫ్ ఏంటి అంటే అతని సన్నిధానంలో, సన్నిధానంలో మళ్ళా అతను అక్కడ ఉండకపోతే ఫలితం ఉండదు, అతని సన్నిధానంలో వైరభావాలు ఉండవు. వాల్మీకి ఆశ్రమంలో ఆవులు సింహాలు కూడా ఒకే చోట నీళ్లు తాగేవి అని చెప్తారు. అది అసంభవం అనుకుంటారు, అసంభవం కాదు, సంభవమే అది. అహింస, అహింస తర్వాత సత్యము. సత్యము అంటే ఏంటి, చూసింది చూసినట్టు చెప్పటం, విన్నది విన్నట్లు చెప్పటం, ఎంత ఉందో అంతే చెప్పటం, దానికి అల్లటమూ లేదు డైల్యూట్ చేయటమూ లేదు. ఈ సత్యాన్ని కనుక ఎవరైతే ప్రాక్టీస్ చేసుకుంటారో 12 ఏళ్ల పాటు, అతను ఏమంటే అది జరుగుతుంది. ఋషుల యొక్క వాక్కు జరగటానికి కారణం ఏంటి అంటే వాళ్ల యొక్క సత్య ప్రతిష్టయే, సత్యలో వాళ్ళు ప్రతిష్ఠితమై ఉంటారు కనుక. అంచేత మీరు యోగ విద్యా సాధకులే అవక్కర్లే, మీ వాక్కి కనుక పవర్ రావాలి అంటే. గురుదేవులు అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటారు, చచ్చిపోయినటువంటి నాలికతో, ప్రాణము లేనటువంటి నాలికతో మీరు ఏ మంత్రాన్ని జపం చేస్తే అదేం పలుకుతుందన్నారు ఆయన. నాలుగు ఎందుకు చచ్చిపోతుంది, నోరు విప్పితే అబద్దం మాట్లాడుతుంటే, ఆఖరికి హాస్యానికి కూడా అబద్దాలే చెప్తాం అనవసరంగా, అది పెద్ద హాస్యం అది. అలాంటి అలవాటు యోగి పోగొట్టుకోవాలి. అది కనుక యోగి చేస్తే వాడేమంటే అది జరుగుతుంది. సతీ సుమతి గురించి మనం సినిమాల్లో అవి చూస్తాం, అది జరుగుతుందా అని మీకు డౌట్ వస్తుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అది కనుక మనం అలా చేయగలిగితే 12 ఏళ్ల పాటు మీరు ఎప్పుడూ అబద్దం చెప్పకుండా ఉంటే, మీకు మూడ్ వచ్చేసి ఇంకా రేపు సూర్యుడు ఉదయం కాడు అని అంటే గ్యారంటీగా సూర్యుడు ఇంకా ఉదయించలేడు. మళ్ళా మీరు సూర్యుని మళ్ళా ఉదయించమని చెప్పేంత వరకు ఇది అసంభవం ఏం కాదు, పుస్తకాల్లో రాసిన మనం చెయ్యక. మనిషి పెద్ద పెద్ద బరువులు ఎత్తగలడా, అంత పెద్ద బరువు ఎత్తగలడా అంటాం, కానీ ఒలింపిక్స్ లో వాళ్ళు పెద్ద పెద్ద బరువులు ఎత్తుతున్నారు, వాళ్ళు ఇంచేత ఎత్తుతున్నారు బై ప్రాక్టీస్. అంచేత సత్యము, సత్యము ఎప్పుడైతే వాడు పలకటం మొదలెడతాడో, వాక్ యొక్క నిజస్వరూపము అర్థమవటం మొదలెడుతుంది. వాక్ తర్వాత అస్థేయము, దొంగతనం చేయకుండా ఉండటం. దొంగతనం చేయకుండా ఉండటం అంటే ఏంటి, మనది కాని వస్తువుని మనం ముట్టుకోకుండా ఉండటం, ఎంతకంటే ఇంకేం లే. కానీ మనది కాని వస్తువ ఇంకోళ్ళ పర్మిషన్ లేకుండా మనం ఉపయోగించుకుంటే అది కూడా దొంగతనంలోకి వస్తుంది ఆధ్యాత్మిక జగత్తులో. అస్థేయాన్ని కనుక ప్రాక్టీస్ చేస్తే, అంటే తనది కాని వస్తువుని ముట్టుకోకుండా ఉన్నటువంటి వాడు, భూమి లోపల కనుక అతని దృష్టి కనుక ప్రసరింపజేస్తే భూమిలో ఉన్నటువంటి రత్నాలు అతనికి కనిపించడం మొదలెడతాయి. మరి మనకు కనిపించడం మొదలెడితే ఏం చేస్తానుంది, అందుకని కనిపించవు, లేకపోతే అది కనిపించకపోవటానికి కారణం అంతే. అలెగ్జాండర్ భారతదేశ యొక్క గొప్పతనం గురించి చాలా విన్నాడు. భారతదేశంలో రాజుల యొక్క తీర్పు ఎలా ఉంటుంది అని తెలుసుకోవటానికి మారువేషంలో కోరస్ పురుషోత్తముడి యొక్క రాజ్యానికి వస్తాడు. మారువేషంలో అతను వచ్చిన రోజే ఒక కేసు నడుస్తుంది. కేసు ఏంటి, ఒకడు పొలాన్ని అమ్మాడు, ఇంకొడు పొలాన్ని కొన్నాడు. కొన్న రెండు మూడు నెలల తర్వాత ఎప్పుడో దున్నుతూ ఉంటే లోతుగా నిధి కనిపించింది. ఇప్పుడు కేసు ఏంటి అంటే, నిధి దొరికిన వాడు ఏమంటాడు అంటే, నువ్వు నాకు అమ్మినప్పుడు నిధి ఉందని నీకు తెలియదు, నువ్వు నాకు పొలాన్ని మాత్రమే అన్నావు కనుక నిధి నీది అంటాడు. అమ్మినవాడు ఏమంటాడు, అదంతా నాకు తెలియదు, నిధి ఉందని నాకు తెలియదు కదా, అమ్మేశాను ఇప్పుడు దొరికింది కనుక నిధి నీది అన్నాడు. అది డబలాట కేసు, ఇప్పుడు లాంటి కేసు కాదు కేసు, అది అస్థేయం అంటే అది కేసు. అది అప్పుడు భారతదేశం యొక్క ద గోల్డెన్ పీరియడ్, ఆ చంద్రగుప్తుడి కాలం. ఇది కేసు, మన నిధి ఇప్పుడు దొరికితే అలెగ్జాండర్ కి భలే ఆశ్చర్యం వేసింది. మరి ఇప్పుడు ఏం తీర్పు చెప్తాడు అని అనుకున్నట్టు మనసులో అలెగ్జాండర్, నేనవుతేనా అని. ఏం చేసి ఉండేవాడు అలెగ్జాండర్, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది, నిధులు కనుక దొరికితే గ్యారంటీగా నీవు కాదు, నీ పొలాల్లో దొరికినా నీ ఇళ్లలో దొరికినా నిధి గవర్నమెంట్ది అంచేది. అలెగ్జాండర్ అదే తీర్పు చెప్తాడు అనుకున్నాడు. అది తీర్పు చెప్పలేదు అతను. అది గట్ట, మీకు ఆడపిల్లలు ఉన్నారా, మీకు మగపిల్లలు ఉన్నారా, అదేం ఫ్యామిలీ ప్లానింగ్ రోజులు కావు కదా, ఉన్నారు, ఓ పని చేయండి, మీ అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేయండి, కట్నంలో అది ఇచ్చేయండి, సరిపోతుంది అన్నట్ట. అస్థేయం, ధనము మీద ఉన్నటువంటి ఆ రాగహీనత. ధనం అప్పుడు అవసరమే, అప్పుడు ధనవంతులు ఉండేవారు, అప్పుడు బీదవాళ్ళు ఉండేవారు, అప్పుడు బాధలు ఉండేవి, అప్పుడు ధనం యొక్క ఆవశ్యకత ఉండేది, ధనం లేని వాళ్ళకి ధనం కావాలి అనిపించేది. కానీ ఈ విధమైనటువంటి అస్థేయము, నాది కాదు కదా అది, దాన్ని నేను ఎందుకు ఉపయోగించుకోవాలి అని. కానీ ఇప్పుడు జీవితాలలోనే నాకు హక్కు ఉన్నా లేకపోయినా మిగతా వాళ్ళందరికంటే మీదుగా నాకు ప్రమోషన్ ఇచ్చేయాలి, అది స్థేయమే, దొంగతనమే. నీకు లేనటువంటిది నీకు కావాలనుకోవటం. అంచేత ఎప్పుడైతే ఈ విధంగా మీరు మనది మాత్రమే మేము ముట్టుకుంటాము అని తెలుసుకుంటారో, అతనికి భూమిలో ఉన్నటువంటి రత్నమాణిక్యాలు అవంతా నిధులు అన్ని కనిపించటం మొదలెడతాయి. అతను ఎక్కడ ఏది చేసుకోమని చెప్తే అక్కడ అనంతమైనటువంటి లాభాలు ఏర్పడతాయి. తాత జంషెడ్పూర్లో ఫ్యాక్టరీ పెట్టాలని, జంషెడ్జీ తాత అంటే వీటంతటికీ ఆది పురుషుడు వివేకానందని అడిగాడు ఎక్కడ పెట్టాలని. సరే ఆయన అక్కడ తిరిగి ఆ చోటు చూపించాడు. అది నిజంగా చెప్పాలంటే ఫ్యాక్టరీకి ఆ కాలంలో అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు, అది అక్కడ కావాల్సిన వనరులు అక్కడ లేవు. కానీ వివేకానంద చెప్పాడు కదా అని పెట్టాడు అక్కడ. ఏమైంది అది, ఇప్పటికీ అది ఒక మహానగరంగా భాసిల్లుతోంది ఫ్యాక్టరీ. మరి మిగతా ఫ్యాక్టరీలన్నీ ఉంటాయి, రెండో రోజు సిక్కవి, ఫ్యాక్టరీలకే రోగాలు వచ్చేస్తాయి, అంతా లాసుల్లోనే నడుస్తుంటాయి గవర్నమెంట్ ఫ్యాక్టరీలన్నీ కూడా. ఇంచేత అంతా స్థేయమే, స్టాక్ రిజిస్టర్లో స్థేయం, వచ్చిన వనరుల్లో స్థేయం, అంతా స్థేయం, ఇంకేం మిగులుతుంది అక్కడ. అంచేత ఇది కనుక మనం నేర్చుకుంటే, అస్థేయం కనుక నేర్చుకుంటే, మన లోపల ఉన్నటువంటి అనేక వజ్ర వైఢూర్యాలు, అనేక మాణిక్యాలు మన శరీరంలో ఉన్నాయి చాలా, అవి కూడా మనకి అర్థమవుతాయి. అంచేత యోగ సాధన యొక్క అష్టాంగ యోగ విద్యలో మొదటి మెట్టులోనే ఎన్ని సిద్ధులు ఉన్నాయో చూడండి. ఇదంతా మొదటి మెట్టే. యమములో ఉన్నటువంటి ఐదు భాగాలు చెప్తున్నాను నేను, అహింస, తత్ సన్నిధో వైరత్యాగ, అతని దగ్గర దెబ్బలాట్లు ఉండవు. నిజంగా అలాంటి పరిస్థితి ఏర్పడుతుందా, గాంధీ గారి జీవితంలోనే చూస్తాం మనం, ఋషుల యొక్క జీవితంలోనే కాదు. చౌరా చౌరీలో కలకత్తా దగ్గర రాయిట్స్ జరుగుతున్నాయి, కొట్టేసుకుంటున్నారు, చంపేసుకుంటున్నారు అందరూ. ప్రైమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళందరూ ఢిల్లీలో కూర్చుని చాలా ప్రమాదం, మీరు వెళ్ళకూడదు మీరు వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటే ఒక్కడే వెళ్ళిపోయాడు అక్కడికి. ఒక్కడు వెళ్ళిపోయిన తర్వాత సినిమాలో చూశారు కదా, గాంధీ సినిమాలో చాలా కరెక్ట్గా పిక్చరైజ్ చేశాడు అది. వాళ్ళు వస్తాడు గొడ్డలు కొట్టుకుని, నా కూతుర్ని చంపేశారు నా కళ్ళ ముందే వీళ్ళు, నేను వీళ్ళని చంపేద్దాం అనుకుంటున్నాను ఈ గొడ్డలతో, కానీ నువ్వేమో తిండి మానేసి చచ్చిపోతానని కూర్చున్నా ఇక్కడ, నీ చావు నా మీద రాకూడదు అని చెప్పి తన అస్త్రాన్ని అక్కడ పడేస్తాడు. తత్ సన్నిధో వైరత్యాగ, అక్కడికి వెళ్తే వైరత్యాగం అవుతుంది. ఇంట్లో కూర్చుని నేను ఢిల్లీలో కూర్చుని అక్కడ ఆపేస్తాను రాయిట్స్ అంటే అహింసా ప్రాక్టీషనర్కి కుదరదు. అది గుర్తుంచుకోండి. మళ్ళా సాధనలో వాడి విషయాలు కూడా చెప్తాడు. అందుకే ఈ గురువులు కానీ వీళ్ళు కానీ వాళ్ళ అహింస ఎంత ప్రాక్టీస్ చేశారో అని తెలియటానికి అడవుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అడవుల్లోకి వెళ్ళిపోతే మనం కడప సత్యనారాయణ స్వామి చరిత్రలో కానీ మిగతా గురువుల చరిత్రలో కానీ అడవులు కలిపితే ఏమవుతాయి, పాములు, తేళ్లు, జర్రెలు, సింహాలు ఇవన్నీ కూడా వాళ్ళ చుట్టూరా తిరుగుతూ ఉంటాయి. వాళ్ళని ఏం చెయ్యవు. చేయకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి అహింసే. అహింస యొక్క పరాకాష్ట వైరత్యాగాన్ని చేస్తుంది. అంచేత మనలో మనకి మన కుటుంబాలలో అక్కడ ఇక్కడ ఎక్కడైనా వైరత్వం ఉంటే, మానసికమైనటువంటి క్లేశాలు ఉంటే ఏం ప్రాక్టీస్ చేయాలి? అహింస ప్రాక్టీస్ చేయాలి. దేర్ ఇస్ నో అదర్ వే. యోగ విద్య మొట్టమొదటి చెప్పేది అది. అహింస ప్రాక్టీస్ చేయటం అంటే ఏంటి? మనకి మంచి కోరే వాళ్ళకి మంచి కోరటం పెద్ద గొప్పం కాదు, మనకి చెడు చేస్తున్న వాళ్ళకి కూడా మంచి జరగాలి అనుకోవటం అనేది అహింస యొక్క ప్రాక్టీస్. సత్యము తెలుసున్నదే, అస్తేయము చెప్పాను, బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యము సాధారణ బ్రహ్మచర్యము నుంచి నిరంతరము మన మనస్సు భగవంతుడి మీద లగ్నం అవటం వరకు వేరీ అవుతూ ఉంటుంది. కానీ మన సాధనా విధానంలో దాన్ని నేచర్ ఇస్ ఆల్వేజ్ రైట్ అనేటటువంటి ఫార్ములాతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఏం చేస్తున్నాం మనం అక్కడ? ప్రకృతి మనం ఏ పరిస్థితుల్లో ఉంచుతుందో, ఎలా ఉంచుతుందో అలా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. అపరిగ్రహ, అస్థేయానికి అపరిగ్రహానికి తేడా ఉంది కదా. అస్థేయం అంటే ఏంటి? మంది కాని వస్తువు ముట్టుకోం. అపరిగ్రహ, ఎవడైనా మనకి ఏదైనా ఒక వస్తువు ఇస్తే తీసుకోను. సుధామ శ్రీకృష్ణ సీరియల్లో ఒక బ్రాహ్మడు ఎలా జీవించాలో చూపించాడు. వాడు అడుక్కుని తినాలి. ఎలా అడుక్కోవాలి? ఐదు ఇళ్ళు మాత్రమే అడుక్కోవాలి. ఐదిళ్లలో ఆ రోజు కర్మం జాలక, వాళ్ళ మూడ్ బాగుండక, గెస్ట్స్ ఎవరో వచ్చేసి ఇరిటేట్ చేస్తున్నారు, లేకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు, లేకపోతే పిల్లవాడి రిజల్ట్ వచ్చింది, ఏదో వచ్చింది, మూడ్ బాగలేదు, అప్పుడు వీడు వెళ్ళి భౌతిక క్షాన్ దేహి అంటే ఏం చేస్తాం? పోపోయా అంటాం. పోపోయా అంటే సరేనే ఇంకో ఐదు, మళ్ళా ఇంకో ఐదు. పిల్లలు టాస్ చేస్తూ ఉంటారు. ఎంతవరకు టాస్ చేస్తూ ఉంటారు? వాళ్ళు అనుకునేది పడేంతవరకు. అలా కుదరదు. అపరిగ్రహం అంటే అది. మీరు తీసుకోవద్దని కాదు, అడగవద్దు అని కాదు, ఒక లిమిట్ పెట్టుకోండి. నాకు ఇంత చాలు, నాకు ఇంత చాలు అన్నాక మిగతాది వస్తే తీసుకుంటాం, రాకపోతే కావాలని కోరుకోం. యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో వినచ్చర. సాంఖ్యయోగంలో మనం చదువుకున్నాం కదా, ఏది లభిస్తే దాంతో ఆనందంగా ఉంటాం. ఇది కనుక మనం ప్రాక్టీస్ చేసుకోగలిగితే పాతంజలి ఏం చెప్తాడు అంటే మీకు పూర్వజన్మ స్మృతులు లభిస్తాయి అని. అంచేత ఇన్ని సిద్ధులు, ప్రతిదీ అద్భుతమైనటువంటి సిద్ధే కదా. అహింస, విష జంతువులు కానీ క్రూర పనుషులు కానీ మిమ్మల్ని చేయలేరు. ఉంగులిమాలుడు, వాడు అలవాటు ఏంటంటే వాడికి ఎదుర్కొండి ఆవిడొస్తే వాడు చేయి నరికేయటం, వాడి వేళని మెళ్ళ వేసేసుకోవటం. బుద్ధితో చెప్పాడు నాయనని వాటి వేళ్లకు వాడు వస్తున్నాడని. సరే నేను బయలుదేరాను, ఇంకా నేను చేసేదేముంది, ఏమైందో తెలుసు కదా కదా. అహింస, ఆ అహింస యొక్క ప్రాక్టీస్లో మనం ఏం చేస్తాం? అద్భుతమైనటువంటి అహింస ప్రాక్టీస్ చేస్తాం. పిల్లవాడు బాగా చదువుకోవాలని వాడిని చిరబాధేస్తాం, మంచి చేస్తున్నామని. అది ఎంత తప్పో మీ అంతటి మీకే తెలుస్తుంది. చాలా మంది నన్ను అడుగుతారు, అయితే మాస్టర్ పిల్లవాడిని కొట్టకూడదా, దండించకూడదా? దండించి ఎంతమందిని మార్చగలమో మన న్యాయ వ్యవస్థ చెప్తుంది కదా. ఇంతమంది జైల్స్ ఉన్నాయి, ఎవడూ మారడు. కానీ ఒక బుద్ధుడు, ఒక వివేకానంద, ఒక రామకృష్ణ పరమహంస వేలాది మంది మనుషుల్ని మార్చేశారు. అహింస, అహింసని మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవటానికి ప్రయత్నించండి. ఇమీడియట్ గా నాకు ప్రశ్న ఇస్తారు, అహింస అంటే మాస్టర్ నన్ను దోమ కుట్టింది, దోమను చంపచ్చు చంపకూడదా? హాయిగా చంపచ్చు, చాలా హాయిగా మీరు చంపచ్చు. దోమని చంపటానికి అహింసకి సంబంధం లేదు. అహింస అనేది ఒక మానసిక స్థితి. అందుకే నేను మీతో రిపీటెడ్ గా చెప్తాను, భారతీయ ఆధ్యాత్మికత సర్వనాశనం అయిపోయింది అని. యుద్ధం చేస్తున్నటువంటి వీరుడు హింస చేస్తున్నాడా లేదా? అర్జునుడు ఇప్పుడు హింస చేయబోతున్నాడా లేదా? ఎవరిని చంపబోతున్నాడు? వాళ్ళ తాత ముత్తాతనే, వాళ్ళ గురువునే చంపబోతున్నాడు. వాళ్ళ మీద పూలు కాదు జల్లేది, బాణాలు జల్లుతున్నాడు. ఇంతకది అహింస అవునా కాదా? అహింసను అలా దృష్టి అవుతే మేము అలాగే మా పిల్లల్ని బాధిస్తున్నాం మాస్టర్, మీకేం తెలుసు? మీరు అలా ఏం బాధటంలే, కసితో బాధతున్నాం మనం, మన మాట వింటం లేదు అనేటువంటి దాంతో బాధతున్నాం మనం అని. అంచేత అహింస అనేది ఒక మానసిక స్థితి. మీరు ఎవరికి ఏ విధమైనటువంటి హాని స్వయముగా తలపెట్టరు. మీ ద్వారా ఎవరికైనా ఏదైనా హాని జరిగితే అది వారి కర్మ, పరిస్థితుల అనుసరి జరుగుతుంది. మరి దీని మధ్య గీత ఎలా గీసుకోవటం? నేను మీతో చెప్పాను కదా, జర్నీ నడుస్తుందిట, సెంటిపీడ్ వంద కాళ్ళ జంతువు. ఓ తింటారు కుర్రాడు అడిగేటవాడిని, నేను రెండు కాళ్ళతో అడుగులు వేసుకోవటం నేర్చుకోవటానికి ముందు అడంకాల ముందు కుడికాల అంతా అవస్థపడ్డాను నేను. మరి నువ్వు ఇన్ని కాళ్ళతో నడుస్తున్నావు కదా అని, ముందు ఏ కాలు ఎత్తుతావు తర్వాత ఏ కాలు ఎత్తుతావని. అవును సుమా కదా, అది చాలా పెద్ద ప్రశ్న అని ఆగిపోయింది. ఇంక ఇప్పటి నుంచే నడవటం లేదు, అది అక్కడే ఉంది కదా, ఆలోచిస్తూ వెళ్ళి మీరు చూడొచ్చు కావాలంటే. అంచేత అహింస ఎలా చేయాలని మీరు ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తూ కూర్చుంటే ఇక్కడే ఉండిపోతారు. ప్రాక్టీస్ చేయండి, మీకే అర్థమవుతుంది అహింస అన్నది ఏంటో, దాని యొక్క వేరియస్ స్థితులు ఏంటో. అలాగే సత్యానికి, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం, విషయం చెప్పినటువంటి వాక్. సత్యమే మాట్లాడు కానీ ప్రియకరమైనటువంటి సత్యం అయితే మాట్లాడండి. ఒకవేళ అది అప్రియమైందనుకోండి, నబ్రూయా సత్యం అప్రియం, మౌనంగా ఉండిపోండి, ఊరుకోండి అంతే. ఈ విధంగా మీరు అనేక వేరియస్ సాధనలో యమాన్ని కనుక పాటిస్తే మీకు వచ్చే సిద్ధులు ఎంత? ఒకటి, మీ సన్నిధానంలో వైరం ఉండదు. రెండు, మీరు ఏవంటే అది జరుగుతుంది. మూడు, రత్నాలు మాణిక్యాలు అవి మన ఇళ్లలో ఏమైనా ఉంటే మన కంటికి కనిపిస్తాయి, కానీ కనిపించినా మీరు ఉపయోగించుకోవాలంటే మీరు అస్థైర్యం ప్రాక్టీస్ చేస్తున్నారు కనుక. దాని తర్వాత బ్రహ్మచర్యం, నిరంతరం మీరు భగవంతుడి యొక్క సన్నిధానంలో జీవిస్తూ ఉంటారు. మీ యొక్క పూర్వజన్మ స్మృతులు, మీ యొక్క పూర్వజన్మ స్మృతులు తెలిసినప్పుడు సహజంగానే మీతో పాటు ఉన్నటువంటి వాళ్ళ యొక్క పూర్వజన్మ స్మృతులు కూడా తెలుస్తాయి. ఇంచంటే మీ చుట్టూరా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీతో సంబంధం కలిగి ఉన్నవాళ్లే పుడతారు మీతో పాటు దగ్గరగా, మిగతా వాళ్ళు పుట్టారు కనుక. ఈ జన్మలో ఉన్నటువంటి మీ చుట్టూరా ఉన్నటువంటి వ్యక్తులు పూర్వజన్మలో ఇంకో రకమైనటువంటి సంబంధ బాంధవ్యాలతో మీతో ఉన్నారు.